அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிதிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம் ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். அந்த செப்பண்டி ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஸ்ரீராமச்சந்திர பிரபு யொக்க திவ்ய கல்யாண ఘట్టాన్ని నిన్నటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చటించుకున్నాం. ఈ రోజు నుంచి అయోధ్యాకాండంలోకి అడుగు పెడుతున్నాం. భరతుడు తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకుని శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి అందరినీ కూడా వీడుకొల్పి సీతామాత కటాక్షం పొంది మేనమామ యుధాజిత్తుతో కేకయ్య దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన భరతుడు ఎక్కడుంటే అక్కడ శత్రుఘ్నుడు ఉండి తీరవలసిందే. రాముడు ఉన్న చోట ఆంజనేయుడు ఉన్నట్టుగా, రాముడు ఉన్న చోట లక్ష్మణుడు ఉన్నట్టుగా, భరతుడు ఉన్న చోట శత్రుఘ్నుడు కూడా ఉంటాడు. అందువల్ల భరతుడు మేనమామ ఇంటికి వెడుతూ వెడుతూ సౌమిత్రిని కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు. సుమిత్ర యొక్క కొడుకు గనక శత్రుఘ్నుడు కూడా సౌమిత్రేశమ. ఈ ఇద్దరు మేనమామ ఇంట్లో చాలా కాలం ఉన్నారు, హాయిగా విహరించారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప సుఖం కలిగించే ఇల్లు ఏదన్నా ఉంది అంటే అది అమ్మమ్మ గారి ఇల్లుట. అమ్మమ్మ గారింట్లో మేనమామ వాళ్ళ లాలన పాలనలో ఉండడం చాలా సుఖమని పూర్వకాలంలో పెద్దలండేవారు. ఆ రోజులు వేరు, ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్న ఒకటి అనుకోండి. పేరుకి ఇప్పుడు చుట్టాలే కానీ ఏ చుట్టం ఇంటికైనా వెడితే ప్రశాంతంగా పలకరించగలుగుతున్నాడా, అసలు వెళ్ళేవాడు ఉన్నాడా? ఒకవేళ వెడితే మాత్రం ఎవరికి వాడికి ఒక ఫోను, పెళ్ళం ఓ ఫోను, మొగుడో ఫోను, ఇద్దరు ఎదురుగుండా కూర్చుంటారు. చివరికి మతిపోయి వాళ్ళిద్దరు ఒకరికొకరికి వాట్సాప్ చేసుకుంటున్నారు ఎదురుగుండా కూర్చుని కూడా. నువ్వు అన్నానికి వస్తావా అని పెళ్ళం వాట్సాప్ మెసేజ్ పెడితే వీడు వస్తానులే అంటాడు. ఆ తర్వాత ఒకడు ఒకళ్ళు ఒకడు చూసుకుని ఒక్కో నేను ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు ఈ మధ్యన మొగుడు. అప్పుడు నీ మొహం అంది ఆవిడ, ఓ నీ మొహం అని మా ఆవిడ తప్ప ఎవరు అనరు కనుక నువ్వు నా ఆవిడవి అని గుర్తుపెట్టాడు. ఇలా తయారయ్యాడు. ఏమిటో మరి ఎంత పెచ్చెందుకు పెట్టిందో తెలియదు ఫోన్లోది. కనీసం భోజనమైనా ప్రశాంతంగా తినకపోతే ఇంకెందుకండి జీవించటం? వేళకి ప్రశాంతంగా కూర్చుని ఇంత అన్నం తినాలి. భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు ముచ్చట్లాడుకోవాలి. ఇన్నేళ్ళు వచ్చినా భార్యామణి మొహాన్ని చూచి ఆవిడ ముఖం అంతా ముడతలు వాడిపోతున్నా సరే, చర్మం అంతా బిగుతూ తగ్గిపోయినప్పటికీ, ఆవిడ దగ్గర నుంచి ముక్కు దుర్వాసన వస్తున్నప్పటికీ, చంద్రబింబంలో ఉంది నీ ముఖం, హాహా నీ శరీరం నుంచి సుగంధం వస్తుంది అని భర్త పొగడాలి. మొగుడు నెత్తి మీద ఒక్క వెంట్రుకు లేకపోయినా సరే భార్యామణి నీ ముంగురులు చూస్తూ ఉంటే ఏం ఆనందం కలుగుతుందని పొగడ అలా ఒకళ్ళొకళ్ళు పొగడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్న ఆనందానికి దూరం అయిపోతున్నారు దిక్కుమాలు. ఫోన్లు వచ్చాడు, అందుకే నేను దానికి సెల్ల కాదు అది హెల్ అన్నాను. మధ్య మధ్యలో మాత్రమే దశరథుణ్ణి తలుచుకునేవారట. తలుచుకుంటున్నా మేనమామ ఇంట్లో ఉన్న కారణం చేత ఆ సుఖాల్లో ఉన్నారు. దీన్ని బట్టి ఏమిటనమాట, ఏ ఇంట్లో ఉన్నా తండ్రి తండ్రే, ఎన్ని సుఖాలున్నా తండ్రి తండ్రే, తండ్రిని తలుచుకుని తీరాలి అని శాస్త్రం చెబుతున్నది. బయట వాళ్ళ ఇళ్ళు, బంధువుల ఇళ్ళు మనకి ఎంత ఆనందం చేకూర్చినా మళ్ళీ సొంత ఇంటికి వస్తే ఉన్న తృప్తి ఇంకెక్కడే ఉండదు. అందువల్ల ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెడదామా అనుకుంటూనే ఉండేవారట వాళ్ళు. ఇక దశరథుడు చిన్నపిల్లలు ఇద్దరూ దూరంగా ఉన్నా రాముడు తన దగ్గర ఉండడం వల్ల సంతోషం పొందుతూనే ఉండేవాడు. నిజానికి ఆయన గురించి కొంతమంది తప్పుగా వర్ణిస్తున్నారు, కానీ ఆ మహానుభావుడికి చత్వారహ పురుషరషభాహ సర్వయేవతు తస్యేష్టాహ అన్నారు. ఆయన పిల్లలు అందులో నలుగురు కుమారుల్ని ఒకే రకంగా ప్రేమించాడు. ఆయన నలుగురు ఆయనకి ప్రీతిపత్రులే. ఇంకా వాడు ఎక్కువ వీడు ఎక్కువ అని లేదు. అయినప్పటికీ రాముడి దగ్గర ఉన్న గొప్ప గుణముల వల్ల రాముడు ఇంకొంచెం ఎక్కువ ఆయనకి ఆకర్షణ కలిగించేవాడు. ఇప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడండి. ఈ 22 అవతారాలు ఆయనవే కాబట్టి ఏ అవతారంలో ఉన్నా ఆయన విష్ణువే. అయినప్పటికీ మానవులకి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణముల వల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారాన్ని ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడతాడు. ఉదాహరణకి తులసీదాస్ గారికి రాముడు తప్ప ఇంకెవరూ ఇష్టం లేదట. రామావతారం తప్ప ఇంకో అవతారాన్ని చూసేవాడు కదా ఆయన. ఓసారి ఆయన బృందావనం వచ్చాడు, బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మను చూచాడు. వెంటనే కళ్ళు మూసుకుని నువ్వే రాముడివి నువ్వే కృష్ణుడివి అని నాకు తెలుసు, అయినా కోదండం పట్టుకుని కిరీటం పెట్టుకుని ఉన్న రాముడిగా నువ్వు దర్శనమిస్తే తప్ప కళ్ళు వెప్పనంటే చివరికి తులసీదాస్ కోసం ఆయన అలా రాముడిగా దర్శనమిచ్చాడు. ఇంకా పరమ పూజ్యురాలు వీరాబాయి ఉంది, ఆవిడ రామాలయానికి వెళ్ళింది. నువ్వే రాముడివి నువ్వే కృష్ణుడివి అయినప్పటికీ నాకు రాముడు వద్దు నాకు కృష్ణుడే కావాలి, వెంటనే నువ్వు మురళీ చేత్తో పుచ్చుకుని త్రిభంగిమతో దర్శనమిస్తేనే నేను నీ మొహం చూస్తానండి. దాంతో రాముడు కాస్త కృష్ణుడిగా వారి దర్శనమిచ్చాడు. అంటే ఏమిటి, భక్తులకి ఒక్కొక్క రూపం కొంచెం ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. ఇంకా ఉపనిషత్తులు ఏం చెప్పాయో తెలిసిన, బియ్యం బియ్యమే అవునా, ఈ బియ్యం అన్నంగా వండవు. అన్నంగా వండిన తర్వాత ఆ అన్నాన్ని కొందరు పులిహార చేశారు, కొందరు కట్టు పొంగలి చేశారు, కొందరు చక్కెర పొంగలి చేశారు. ఆ చక్కెర పొంగల్లో ఉన్నది బియ్యమే, పులిహారలో ఉన్నది బియ్యం అన్నమే, కట్టు పొంగల్లో ఉన్నది బియ్యంతో తయారు కాబడినటువంటి అన్నమే. అయినప్పటికీ ఒక్కొక్కడికి కట్టు పొంగలే ఇష్టం, నేనున్నా నాకు చక్కెర పొంగలే ఇష్టం, ఇంకొకడికి పులిహారే ఇష్టం, ఒక్కొక్కడికి దద్యోధనమే ఇష్టం. ఏం చెబుతాం, అదే అన్నమేగా ఆ బియ్యమేగా, కానీ అందులో పెట్టిన పోపులు అందులో వేసిన తీపి వాటిని బట్టి పదార్థ రుచి మారిపోతుంది. అందుకే పుర్రెకో బుద్ధి జఫ్మకో రుచి అన్నారు. ఎవరిష్టం వాళ్ళది. అలాగా నలుగురు కుమారులన్నా తనకి ఇష్టమైనప్పటికీ దశరథునికి రాముడంటే అత్యంత ప్రీతి. తేషామపి మహాతేజ రామో రతికర పితుః స్వయం భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. దేవతలందరికీ బ్రహ్మ నాయకుడు, అందుకే బ్రహ్మగారికి సురజ్యేష్ఠుడు అని పేరు. బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠి పితామహః అని అమరకోశంలో బ్రహ్మగారి పేర్లున్నాయి. బ్రహ్మ ఆత్మభూ సురజ్యేష్ఠ అంటే దేవతలందరికీ జ్యేష్ఠుడు, పెద్దవాడు, అందరికీ దేవతలకు నాయకుడు అని అర్థం. దేవతలు ఎంతమంది ఉన్నా శ్రీ మహావిష్ణువుకి మాత్రం బ్రహ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. కారణం, బ్రహ్మగారు అందరికంటే ఉత్తమ గుణములు కలిగిన వాడు, తన పుత్రుడు. అలాగే రాముడికి నలుగురు కుమారులు ఉన్నప్పటికీ విష్ణువు బ్రహ్మని ప్రేమించినట్టుగా దశరథుడనే విష్ణువు రాముడనే సురజ్యేష్ఠుడిని ప్రేమించేవాట. అంటే తండ్రి తండ్రే కనుక దశరథుడిని విష్ణువుతో పోల్చారు, రాముడిని బ్రహ్మతో పోల్చారు. నిజానికి రామచంద్రుడు సామాన్యుడా. ఇక్కడ మాత్రం మళ్ళీ ఇంకోసారి తేల్చి చెప్పాడు వాల్మీకి. ఇది వాల్మీకి చెప్పిన మాట, మామూలు మానవుడు చెప్పిన మాట కాదు. అయోధ్యాకాండంలో 7వ శ్లోకం 1వ సర్గలో రాసింది సాక్షాత్ వాల్మీకి కదా. సహిదే వైహి ఉదీర్ఘస్య సహిదే వైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణుః సనాతనః. గర్వంతో విర్రవీగుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న పరమ దుర్మార్గుడు, కాముకుడు, నీచుడు, దుష్టుడు అయిన రావణాసురుణ్ణి సంహరించడం కోసం దేవతలు పదే పదే ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడై అవతరించాడు అని మళ్ళీ ఇంకోసారి మనకి స్పష్టం చేశాడు. పుట్టినవాడు విష్ణువు, విష్ణువు సంపూర్ణ మానవుడిగా పుట్టాడు. అందువల్ల ఇటు మానవులలో ఏ లక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. మానవుల లక్షణాల్లో ఉదాత్తమైన లక్షణములు చూపించాడు. మానవులకి కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలి, ఆ లక్షణములు ఉండాలి అని పెద్దలు చెప్పినా అవి మానవులలో కనపడవు. ఒక్క విష్ణువు మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆయనలో ఉండవలసిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్లే ఆయన విష్ణువు అని పిలువబడే మానవుడు, మానవుడిగా పుట్టిన భగవంతుడు. మనం కూడా ఆ లక్షణాలు అలవరుచుకుంటే మానవులమైన మాధవులం అవుతాం. కొంచెం కష్టం అయినా ప్రయత్నించవచ్చునట. అందువల్లే ఆయన అంటే అందరికీ ఇష్టం ఏర్పడింది. ఈ రాముడు ఎటువంటి వాడు? కౌశల్య బిడ్డ. కౌశల్యకి ఎలా పుట్టాడు? పరాక్రమశాలిగా సుగుణాలతో పుట్టాడు. ఇంకా ఈ ప్రపంచంలో అటువంటి సౌందర్యం కలిగిన వాడు లేడు. శరీర సౌందర్యం ఉన్నది. కేవలం శరీర సౌందర్యం ఉంటే లాభం ఏమిటి? పరాక్రమం కూడా ఉండాలి, వీరుడు. ఇవన్నీ ఉన్నా కొంతమందికి ఇతరులలో ఉన్న మంచిని గుర్తించే లక్షణం ఉండదు. కొంతమంది తాము గొప్పవాళ్లే కానీ పక్కవాడు గొప్పవాడు అండవాడు. ఇదే కదా ఈ కలియుగంలో ఉన్న పెద్ద బలహీనత. అందుకే కదా ఒక ఆయన కష్టపడి ఉపన్యాసం చెబితే ఇంకోడు పక్క నుంచి తిట్టడం మొదలెడతాడు. ఒక ఆయన పుష్కరాల్లో రాజమండ్రిలో స్నానం చేయండి అంటే రెండోవాడు అసలు రాజమండ్రిలో ఎందుకు స్నానం చేయాలంటాడు. ఎందుకంటే ఈర్ష్య, నీచత్వం అది. కానీ రాముడు అలా కాదు. ఇతరులలో ఉన్న సుగుణములే సేకరిస్తాడు. ప్రతి వ్యక్తిలో మంచి గుణములు ఉన్నాయి, ఆ మంచి గుణాలు స్వీకరించాలి. అందరిలోనూ చెడ్డ గుణాలు ఉంటాయి, కానీ చెడ్డ మనకొద్దు అంటాడు రాముడు. ఇటువంటి వాళ్ళు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రాముని దగ్గర మనం నేర్చుకోవలసింది మంచి తప్ప చెడ్డ ఇతరులలో మనం ఎంచరాదు. ఇంకా మరొక లక్షణం, ప్రశాంతంగా ఉంటాడు ఆయన. రాముడి దగ్గర గొప్ప లక్షణం ఏమిటంటే ఎంత కష్టం వచ్చినా పైకి ఏడుస్తున్నట్టు కనపడినా లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడట. అందుకే సీత అని ఏడ్చినా లోపల మాత్రం ప్రశాంతత ఉంది కాబట్టి ఆయనకి అనారోగ్యం రాలే. మనకి కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి ఏడవడం అనే ఒక లక్షణం వస్తుంది. ఆ ఏడవడం వల్ల ముఖంలో కాంతి తగ్గిపోతుంది, అప్పుడు అనారోగ్యం వస్తుంది. అందుకే కష్టం వచ్చిన వాడు తొందరగా ముసలాడైపోయినట్టు కనపడతాడు, వాడు ఏ పని చేయలేడు. కానీ రాముడు ఎప్పుడు ముసలాడవలేదు. కారణం, మానవ సహజం కోసం ఏడవడం నటిస్తాడు తప్ప లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడు, మృదువుగా మాట్లాడతాడు. ఇది కూడా చాలా కష్టం. మాట కూడా కటువుగా ఉండకూడదట. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే పశువులు కూడా వశమవుతాయి. కుక్క దగ్గరికి వెళ్ళి ప్రేమగా టామీ టామీ అంటే ఏమీ ఏమీ అని మూతిలో పెట్టి నవ్వుతుంది. అందుకే ఈ మధ్య చాలా కాలం నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కుక్కలకు ముద్దులు పెడుతున్నారు. ఇంకా అమెరికాలో చెప్పక్కర్లేదు. ఆ ఇంగ్లీష్ వాళ్ళకున్న లక్షణం మొగుడికి కూడా ముద్దు పెట్టరు, కానీ దిక్మానులు కుక్కలకి నా కొక్కే నా కొక్కే అంటారు. ఏదైతేనే లేండి, ఏ ఒక్కతైనా మొత్తం మీద పశువులను కూడా ప్రేమగా పలకరిస్తే మనల్ని అవి ప్రేమిస్తాయి, కసురుకుంటే బొవ్వు అంటాయి. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి. ఉచ్చమానోపి పురుషన్నోత్తరం ప్రతిపద్యతే అన్నారు పదో శ్లోకంలో. అంటే ఏమిటి? ఎవరైనా కొంచెం కోపంగా మాట్లాడినా, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కానీ రాముడు దాన్ని పట్టించుకుంటా. రామా నువ్వు దుర్మార్గుడు అని పెట్టాడు అనుకోండి, రాముడు అది పట్టించుకుంటాడా? ఇతరులు కటువుగా మాట్లాడినా దులుపుకు పోతాడని ఏం పట్టించుకోడు, ఒక స్థాయి వరకు భరిస్తాడు. మరీ అవతలవాడు నీచుడై లోకములను పీడించడం మొదలు పెడితే, సాధువులను తిట్టడం మొదలు పెడితే అప్పుడు మాత్రం ఒక్క బాణంతో వాడు అంతం చూస్తాడు. అందరికీ సమాధానం చెప్పడు, సమాధానం చెబితే ఇక అవతలవాడు జీవితంలో ప్రశ్నించడు. అందులో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలన్నమాట, ఎవరు ఎంతగా బాధించినా ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా పట్టించుకోరాదు. రామచంద్రుడి యొక్క లక్షణం నా ఉత్తరం ప్రతి అంటే జవాబు ఇవ్వడు, అవతల వాడు తిట్టినా ఈయన మాత్రం జవాబు ఇవ్వడు. ఇంకా అస్త్ర విద్యలు నేర్చుకునేటప్పుడు తనను మించినట్లుగా బాణం వేసేవాడు మరొకడు లేడు అనిపించుకుంటాడట. రాముడిని మించి బాణం వేసేవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు, అస్త్రశస్త్రాలలో రాముడికి సాటి మరొకడు లేడు అన్నట్టుగా ఉంటాడు. అస్త్రాభ్యాసంలోనూ మించినవాడు లేడు, దాంతోపాటు వ్యాకరణాది విద్యలలో కూడా రాముడిని మించినవాడు ఒక్కడు లేడు. రాముడు శాస్త్రాలలో పండితుడు, స్మృతులలో పండితుడు, వ్యాకరణంలో పండితుడు. ఇంకో గొప్ప లక్షణం ఏంటో తెలిసిన, ఇలా ఎక్కడో ఓ సమావేశం జరుగుతుంది అనుకుందాం కాసేపు. మనందరం సమావేశం అయ్యాం, మీరందరూ వచ్చి కూర్చున్నారు, పక్కవాడు వచ్చి నన్ను పలకరిస్తేగా నేను మాట్లాడను అని బిగుసుకుపోతారు చాలామంది. అవతలవాడు మనకి తెలుసున్నవాడైనా వాడే ముందు పలకరించాలి, వాడు నాకు దండం పెట్టాలి అప్పుడు నేను పలకరించాలి అనే అహంకారం సామాన్యులలో ఉంటుంది. రాముడు సభలోకి రాగానే అందరినీ, ఏమండోయ్ అప్పారావు గారు బాగున్నారా, రాజారెడ్డి గారు బాగున్నారా, ఏమండి ప్రెసిడెంట్ గారు బాగున్నారా, లక్ష్మీనారాయణ గారు బాగున్నారా, లచ్చప్ప బాగున్నావా, పిచ్చప్ప బాగున్నావా అని అందరినీ పలకరిస్తాడు. ఏ అహంకారం లేకుండా ప్రేమగా నోరారా అందరి దగ్గరికి వెడతాడట. అప్పుడు అవతలకి ఎంత ఆనందం కలుగుతుందండి, అంతటి రామచంద్రుడు దశరథుడు కొడుకు దిగొచ్చి కిందకి నా దగ్గరకు వచ్చి కూర్చున్న చోటుకు వచ్చి నన్ను పలకరించాడని పులకించిపోయేవారట జనం. ఇంకా శరణు అంటే ఎంత దుర్మార్గుడైనా రక్షిస్తాడు ఆయన. శరణు అంటే దుర్మార్గుల్ని రక్షించడం కొంచెం కష్టం, కానీ రాముడు అటువంటి వాడిని శత్రువుని కూడా రక్షిస్తాడు. అన్నిటికీ మించి విస్మిత, ఏమాత్రము ఆయన మాట వరస కూడా గర్వపడడు. పరాక్రమశాలి గర్వం ఉండదు. పరాక్రమం ఉన్నవాడికి గర్వం ఉంటుంది, పాండిత్యం ఉన్నవాడికి అహంకారం ఉంటుంది, కానీ రాముడి దగ్గర రవ్వంత కూడా మాట వరస కూడా గర్వం లేదు. ఇవన్నీ ఉన్నవాడు అసత్యం ఆడకుండా ఎప్పుడైనా ఉంటాడా? ఎన్ని మంచి లక్షణాలున్నా ప్రతి వ్యక్తిలో ఒక దుర్లక్షణం ఉంటుంది, అదే అసత్యవాక్కు. వీలున్నంత వరకు అబద్ధాలు ఆడడానికి ఇష్టపడతారన్నమాట. అన్నిటికీ అబద్ధాలే. కొంతమంది జేబులో 100 ఉందా, నా 100 ఎక్కడుందండి 100 అంటాడు, వాడి జేబులో 100 కట్టున్నా సరే. దానికి ఒక కారణం కూడా లేకపోలేదు, ఈ మధ్యన అప్పులప్పారావులు ఎక్కువైపోయి వచ్చిన వాడల్లా అప్పులు అడుగుతున్నారట, అని పుచ్చుకున్నవాడు తిరిగి ఇవ్వట్లేదట. అందుకని ఎవరన్నా కనబడి 100 ఉందా అంటే నా 100 లేదండి అంటాడట. కానీ రాముడు తన దగ్గర ఉంటే ఉంది లేకపోతే లేదంటాడు, ఇవ్వకపోతే ఇవ్వనంటాడు తప్ప అసత్యం మాత్రం ఆడాడు. నచ అనృత కథ విద్వాన్ వృద్ధానాము ప్రతి పూజక. ఆయన అసత్యం ఆడాడు. మహాపండితుడు, ఎవరైనా గొప్పవాళ్ళు కనపడితే, పెద్దవాళ్ళు కనపడితే, వయస్సులో పెద్దవాళ్ళు కనపడితే పూజిస్తాడు. వయస్సులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా తగిలితే వినయంగా నమస్కరించాలి. ఇది చాలా అవసరం. పెద్దవాళ్ళు కనపడినప్పుడు వాళ్ళకి వినయంగా నమస్కరిస్తే వాళ్ళ ఆశీస్సులు మనకి తగులుతాయి, దానివల్ల యావజ్జీవితం ఆనందంగా బతుకుతాం. ఇవాళ అసలు ఎవరు పెద్దవాళ్ళనే గౌరవించడం మానేస్తున్నారు, ఈ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవించడం లేదు. పూర్వకాలంలో ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వినయంగా ఎదురేగి నమస్కరించి లోపలికి తీసుకొచ్చేవారు. నా అదృష్టం మీలాంటి పుణ్యాత్ములను చూస్తున్నాను, ఎందుకంటే పౌరాణికుడికి సాష్టాంగపడ్డం అనేది ఒక గొప్ప లక్షణం అంట. దానివల్ల నాకేం రాదు, కానీ అలా నమస్కరించటం వల్ల, ఒక సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల కొన్ని వేల తరముల పాటు ఆ వంశం తరిస్తుంది. ఆ వంశంలో వాళ్ళు తప్పక ముక్తి పొందుతారు, నరకానికి వెళ్ళరన్నారు. వ్యాసుడు ఎన్నోసార్లు పురాణాల్లో మాట చెప్పాడు, ఎవడైనా పురాణజ్ఞుడు కనపడితే వాడికి వినయంగా నమస్కరించిన వాడు 7 తరముల పాటు తన వాళ్ళని తరింపజేస్తాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, 7 తరాల వాళ్ళు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పౌరాణికుని ఒకే నమస్కరించాడు. అప్పుడు ఏమవుతుంది, మరణించిన వాళ్ళ తండ్రి బతుకుంటే పోయిన తాతగారు, తాతగారు కూడా బతుకుంటే ఆ పై వాళ్ళు ఉంటారే, ముత్తాత, ఆ తాత, ఆ పై 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 తాత, అలా 7 తరాల వాళ్ళు మరణించిన వాళ్ళు నరకాదుత్తీర్య, నరకం నుంచి బయటకు వచ్చి స్వర్గానికి లేక ఉత్తమ గతులు కడతారు. రాబోయేవాళ్ళు కూడా, అంటే ఈతడు, ఈతని కొడుకు, ఆతని కొడుకు, ఆతని కొడుకు చొప్పున 7 తరముల వాళ్ళు కూడా నరకం నుంచి విముక్తి పొంది ఉత్తమ గతులు కడతారు. ఒక్కసారి ఒకడు పురాణజ్ఞుడికి, పురాణము చెప్పేవాడికి సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల ఇంత ఫలితం వస్తుంది. ఇటువంటి సంస్కారములన్నీ రాముడి దగ్గర ఉన్నాయి. అందుకే రాముడు ఆదర్శ పురుషుడు. ఆయన ఇతరులకు నమస్కరిస్తూ ఉంటే చూచిన వారంతా వాళ్ళు కూడా నమస్కరించడం మొదలుపెట్టేవారు. ప్రజలని ప్రేమగా పలకరించి కన్న బిడ్డల్లా చూసుకునేవాడు ఆయన. రాజు పరిపాలనలోకి రాబోయేవాడు తండ్రితో సమానం, ప్రజలంతా బిడ్డలతో సమానం. అందుకే వాళ్ళని వాత్సల్యంతో ఆనందపెట్టేవాడు. అప్పుడేమయ్యింది, ప్రజలకు ఆయన ప్రాణం అయిపోయాడు. మా ప్రాణం కంటే రాముడే మాకు ఇష్టం అనుకునేవారు వాళ్ళు. ఒరే, మీరు చావడానికి ఇష్టపడతారా లేక రాముడిని వదులుకోవడానికి ఇష్టపడతారంటే, మేము చావడానికి ఇష్టపడతాం కానీ రాముడిని మాత్రం వదులుకోమనేవారు వాళ్ళు. ఎవరంటారండి అన్నమాట, రాముడి కోసం ప్రాణం ఇస్తారట వాళ్ళు. ఆ మహానుభావుడు జితక్రోధుడు క్రోధాన్ని జయించాడు. జితక్రోధుడు అంటే మళ్ళీ పనికి మాలినవాడు కాదు, కోపాన్ని జయించాడు కదా అని ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పనులు చేస్తే కోపం తెచ్చుకుని వాడిని శిక్షిస్తాడు, మళ్ళీ శాంతంగా ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. పూర్వం ఒక పాము ఒక అడవిలో ఉండేది. ఆ అడవి దాటి వస్తే ఒక ఊరు ఉండేది. ఈ ఊళ్ళో వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడల్లా పాము వాళ్ళని కాటేసి చంపేది. ఒకరోజు నట్టుగా ఒక సాధువు వెళ్ళాడు. ఈ సాధువు మీద కూడా అది గుస్సుమం లేచింది. వెంటనే సాధువు తన మంత్రశక్తితో దాన్ని బంధించి, ఈ రోజు నుంచి నువ్వు నోరు తెరవలేవు చస్తావు అన్నట్ట. అప్పుడు ఆ పాము కాళ్ళ మీద పడి, మహాత్మా నువ్వు మంత్రశక్తితో నోరు కట్టావు, నోరు తెరవకపోతే నేను దేన్ని తినలేను, తినకపోతే ప్రాణం పోతుంది, దయతో నన్ను అనుగ్రహించు అంటే ఈ రోజు నుంచి నువ్వెవరిని కాటయ్యను అని మాట ఇస్తే, నువ్వు కోపం తెచ్చుకోనంటే నీకు నోరు ఇస్తాను జాగ్రత్త అని హెచ్చరించేట. అలాగే ఇక నేను కోపం తెచ్చుకోను, ఎవరి మీద కసు బుస్సు అన్నదిట. అలాగేనని ఆయన జాలిపడి మళ్ళీ నోరు విప్పి వదిలేశాడు దాన్ని. ఒక నెలలాడ తర్వాత ఈ పాము ఇచ్చిన వాటిని నిలబెట్టుకుందో లేదో చూద్దామని మళ్ళీ సాధువు అక్కడికి వచ్చాడు. పాము పాము అనగానే అని ఏడుపు మొహంతో అక్కడికి పాము వచ్చింది. ఆ పాము ఒళ్ళంతా గాయాలు, పడగ చితికిపోయింది, చావడానికి సిద్ధంగా ఉంది, కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చాయి. ఆయన ఆశ్చర్యపోయి, మంచి కసుగుసులాడే పరాక్రమంతో ఉన్న నువ్వు ఇలా చావడానికి సిద్ధమయ్యావేమిటి సర్పమా అన్నాడు. నీ అనుగ్రహం స్వామి అందది. నా అనుగ్రహం ఏమిటన్నాడు మళ్ళీ ఈయన. మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దన్నారుగా, అందుకే ఎవరన్నా వచ్చినా ఇలా తల దించుకుని నేను పక్కకి వెళ్ళేదాన్ని. అప్పుడు వాళ్ళంతా ఈ పాముకి విషం పోయిందిరా అని రాయితోటి కర్రతోటి చెత్త కొట్టడం మొదలెట్టారు. ఎంత పరిగెత్తినా తప్పించుకోవడం కష్టంగా ఉంది. నన్ను చూచిన వాళ్ళంతా బురద పాము అనుకుని రాళ్లతోటి కర్రలతోటి నన్ను హింసించారు. నా శరీరం ఇలా అయిపోయింది, ఇంకో రెండు దెబ్బలు తింటే నేను చస్తాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చచ్చిపోతున్నాను అందుట. అప్పుడు సాధువు అన్నాడు, పిచ్చి పామా, నీకు అసలు విషయం తెలియలేదు. నేను నీతో ఏం చెప్పాను, ఎవరిని కాటు వేసి చంపొద్దన్నాను. అంతేగాని ఎవడని ఎదురైతే బుస్ అనొద్దన్లా. బుస్సుమంటే అవతలవాడు పారిపోతాడు, నీ జోలికి రాడు. కానీ చంపొద్దు. ఆత్మరక్షణ కోసం కోపం తెచ్చుకుని నటించాలి. కోపం అసలు లేదనుకుంటే ప్రమాదం అన్నాడు ఆయన. ఇది రాముడి దగ్గర మనం నేర్చుకోవలసింది. రాముడికి కోపం ఉండదు. కోపం ఉండదు కదా అని ప్రతివాడు వచ్చి నెత్తెక్కితే ఎలాగా. అందుకని గంభీరంగా ఉంటాడు, కోపం నటిస్తాడు అన్నాడా, ఇంకెవడ దగ్గరికి రాడు. కాబట్టి మరీ చనువిచ్చినా ప్రమాదం, చనువు ఇవ్వకపోయినా ప్రమాదం. ఇది తెలిసి క్రోధం లేకుండా ఉండాలి. అత్యావశ్యక స్థితిలో దుష్ట శిక్షణ కోసం, దుష్ట సంహారం కోసం క్రోధాన్ని ఆవేశింప చేసుకోవాలి, అంటే తెచ్చుకోవాలి, నటించాలి. ఈ రెండూ ఉన్నవాడు రాముడు. దయా దాక్షిణ్యం అన్నీ ఉన్నాయి. రాముడు మానసికంగా దృఢమైన వాడు, శారీరకంగా దృఢమైన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, విద్వాంసుడు, సర్వప్రియుడు, సర్వజనులకు హితం కోరుకుంటాడు. ఎప్పటికప్పుడు తన దగ్గరకు వచ్చే వాళ్ళ మనస్సుల్లో ఉన్న అభిప్రాయం కూడా తెలుసుకుంటాడు. ఆయన దగ్గరికి ఎవరన్నా వస్తే, ఓ వీడు ఎందుకు వచ్చాడని కనిపెట్టేస్తాడు. వాళ్ళ మనస్సుని గ్రహించి వాళ్ళకి ఏది అవసరమో అది చేస్తాడు. ఎవరైనా పాపాత్ములు వస్తే వాళ్ళని శిక్షిస్తాడు. అందువల్లే రాముడు ఇటు దశరథుడికి బహిప్రాణం, ఇటు ప్రజలకి బహిప్రాణం అయ్యాడు. కళంకం లేనివాడు రాముడు. రాముడికి చంద్రుడికి ఓ తేడా ఉంది. చంద్రుడిలో మత్స ఉంది, కానీ రామచంద్రుడిలో ఏ మత్స లేదు. అందుకే మత్సలేని నెలరాజు. సాంగోపాంగంగా వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ చదువుకున్నవాడు ఆయన. దృఢభక్తి రాముడికి తల్లిదండ్రుల మీద, గురువుల మీద, దేవతల మీద మంచి గట్టి భక్తి ఉంది. ఎప్పుడు ఆ భక్తి విడిచిపెట్టడు. ఒక్కొక్కసారి మనం రోజు చేసే పనులను బద్ధకంతో విడిచిపెడితే ఇంకో కొంతకాలం పోయాక బద్ధకం అలవాటు అవుతుంది. ఒక్కరోజేగా సంధ్యావందనం మానేస్తే ఏమవుతుంది అనుకుంటే మర్నాడు కూడా మానేయాలనిపిస్తుంది. అందువల్ల ఏమరి పాటు ఎప్పుడు ఉండకూడదటండో అనగా రోజు చేసే పనులు శ్రద్ధతో చెయ్యాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ట్యాప్లు కట్టామా లేదా, తాళాలు వేసామా లేదా, ఎప్పటికప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు పరిశీలించుకోవాలి. ఒక రోజుకి ఏమవుతుందిలే అని బద్దకిస్తే పర్మనెంట్గా అలవాటు అవుతుంది, ఆ తర్వాత నీకు కొంపే ఉండకుండా పోతుంది. అందువల్ల ఎప్పుడు ఏ పనిని కూడా, చిన్న పనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసినటువంటి వాడు ఎన్ని జపములు చేసినా జపములు వ్యర్థమవుతాయట. మీకు రహస్యం చెప్పనా, ఋషులు జింక చర్మములను భద్రం చేసుకునేవారు, కమండలం దండం జాగ్రత్తగా చూసుకునేవారు, వాళ్ళ కాషాయ వస్త్రములు జాగ్రత్తగా ఆరేసుకునేవారు. ఏం ఋషులు కోరికలు ఉన్నాయా? లేవు. కానీ ఇవాళ ఈ కమండలాన్ని నిర్లక్ష్యం చేసినట్టు రేపు పొద్దున్న జపాన్ని నిర్లక్ష్యం చేస్తాం, ఇవాళ కాషాయ వస్త్రమును నిర్లక్ష్యం చేసిన వాడు రేపు మొత్తం తపస్సునే పాడు చేసుకుంటాడు. కాబట్టి వస్త్రమును కూడా అంత జాగ్రత్తగా చూడాలి. చూడకపోతే అప్పుడు వాడు రేపు పొద్దున్న జపం మీద దృష్టి పెట్టడు. నువ్వు పారాయణ చేస్తున్నావు కానీ నీ తలుపు వేసుకోవు, అప్పుడు నీకు ఈ పారాయణ ఫలితం రాదు. నువ్వు సంధ్యావందనం చేస్తావు, నీ తలుపులు సక్రమంగా వేసుకోవు, నువ్వు కూర్చునే ఆసనం ఎత్తావు, నీ ఇంట్లో కుళాయి కట్టవు, అప్పుడు నీకు ఈ జపం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి జపం ఎంత ముఖ్యమో వస్తువులు అంతే ముఖ్యం. రాముడు ఇన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటాడు, ఎక్కడ అశ్రద్ధతో ఉండట. అందువల్ల రాముడు శ్రద్ధదానుడు, అశ్రద్ధదానుడు కాదు. ఏ న్యాయం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. సజ్జనుల్ని దగ్గరకు తీరుస్తాడు, దుర్జనుల్ని దూరంగా పెడతాడు. సజ్జనులను పూజించి వాళ్ళకి ఉన్నత స్థాయి ఇస్తాడు, దుష్టులను శిక్షించి అదుపులో పెడతాడు. దుర్మార్గుల్ని శిక్షించకపోతే ప్రమాదం. ఎవరికి ఎంత శిక్ష వెయ్యాలో అంత శిక్ష వేస్తాడు. అలాగే ప్రజల దగ్గర కప్పం వసూలు చేసేటప్పుడు అవతల వాడి స్థాయిని బట్టి కప్పం వసూలు చేస్తాడు. తుమ్మెదలు ఏం చేస్తాయి? పువ్వు మీద వాళ్తాయి, ఆ పువ్వులో ఉన్న తేనె మాత్రమే తాగుతాయి, పువ్వుని మాత్రం పడగొట్టవు. మీరు చూసారుగా తుమ్మెదల్ని, తుమ్మెదలు పువ్వులో వాలితే పువ్వు పువ్వు కిందే ఉంటుంది, తేనె తాగుతాయి. అలాగే రాజు అన్నవాడు, గవర్నమెంట్లో ఉన్నవాడు, ప్రజలు పువ్వులు, వాళ్ళ దగ్గర కప్పం తీసుకోవడం అనేది పువ్వుల్లో ఉన్న తేనె తాగడం వంటిది అని గ్రహించి ప్రజలను ఎక్కట్ల పాలు చేయకుండా, బాధ పెట్టకుండా కప్పం వసూలు చేయాలి. ఇవాళ అలాంటివి సరిగ్గా చేయలేకపోతున్నాం. కట్టేవాడు కడతాడు, కట్టనివాడు ఎలాగో ఎగ్గొట్టేస్తాడు. ఎప్పుడు కూడా పన్ను ఎవరు కట్టగలరో, ఎంత కట్టగలరో అంతే కట్టించుకుంటాడు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు. ఇంకా శ్రైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మవు చ సంగృహ్య సుఖతంత్రో నచాలస. రాముడు సకల శాస్త్రాలు చదువుకున్నాడు, అన్ని భాషలలోనూ ఆరితేరినవాడు. తన ప్రజలు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో మాట్లాడతట ఆయన. అడవికి వెళ్ళాడు అనుకోండి, బోయవాళ్ళు మాట్లాడుకునే భాషలు ఉంటాయి కదా, ఎరుకుందో దొరా అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన, వాళ్ళ భాషలో మాట్లాడాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి సంస్కృతంలో మంచి దట్టమైన సంస్కృతంలో మాట్లాడితే ఏమిటి ఉపయోగం? ఉపన్యాసం చెప్పేటటువంటి వాడు నాగోటివాడు, మీ అందరితోటి మీకు అర్థమయ్యే భాషలో ఉపన్యాసం చెబితే వింటారు. అంతేగాని నేను వరుసగా టపటప శ్రేష్ఠ శాస్త్రంబులయందు ఆరితేరి తిరి అన్నామంటే రేపు పొద్దున ఒక్కడాడు కుర్చీలో. రాముడి యొక్క గొప్పతనం అదే, వారి వారి యాసల్లో మాట్లాడతాటండి. ఎవరికి ఏ విధమైన భాష ఇష్టమో అటువంటి పామర భాషలో కూడా మాట్లాడతాడు, సంస్కృతంలో మాట్లాడతాడు. అర్థం ధర్మం అన్నీ ఎరిగిన వాడు ఎప్పుడు మళ్ళీ సోమరితనం ఉండదు. అసలు ఆయనలో మాట వరసకు కూడా బద్ధకం లేదన్నమాట. రాముడికి అవే కాకుండా 64 కళలు వచ్చు. సంగీతంలో ఆరితేరినవాడు, సాహిత్యంలో ఆరితేరినవాడు. ఆయన పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి, అది మరీ కష్టం. సాధారణంగా శిల్పశాస్త్రాలు, కళలు ఇవి మహారాజుల్లో అందరికీ రావు, కానీ రామచంద్రుడి దగ్గర అన్నీ ఉన్నాయి. గాంధర్వంలో కూడా ఆరితేరినవాడు. ఇవన్నీ పక్కన పెడితే కోపం వచ్చిందా దేవతలు రాక్షసులు కూడా వణికిపోతారట. క్రుద్ధైరపి సురాసురై అప్రదృశ్యస్య సంగ్రామే. రాముడు యుద్ధమునకు వెళ్ళనే వెళ్ళడు, వెళ్ళాడంటే కోపగించాడంటే దేవతలు రాక్షసులు గజ గజ వణికో దండం పెట్టి పారిపోతారు. అంత కోపంలో కూడా అవతల వాడు నమస్కరిస్తే శరణు అంటే తక్షణం రక్షిస్తాడు ఆయన. అనసూయక, ఎప్పుడు ఆయన అసూయ పొందడు అంటే మంచిలో చెడ్డ వెతకడు, గుణవంతుని గుణాల్లో దోషాలు వెతకకుండా ఉండడం, పరులలో మంచి ఉంటే పొగడడం. ఒక మంచి వ్యక్తి దగ్గర ఎంత మంచి ఉన్నా కొండంత చేసి పొగడ్డం, ఇతరుల దోషములను చూచి మాట వరుస కూడా బయట ఇదిగో వాడిలో ఈ లోపం ఉంది వీడిలో ఈ లోపం ఉంది అని ప్రచారం చెయ్యకుండా ఉండడం. ఈ లక్షణములను అనసూయ అంటారు. అవి లేనివాడు రామచంద్రుడు. నచ్చ మత్సరి, ఎవరి మీద మాత్సర్యం వహించడు. ఇతరులకు తనకంటే మంచి పేరు వస్తే ఆనందిస్తాడు. అబ్బా వాడు ఎంత గొప్పవాడు, అందుకే వాడికి అంత మంచి పేరు వచ్చింది అనుకుంటాడట. ఇతరుల కీర్తి, ఇతరుల ధనం తనవి కింద భావిస్తాడు, తనవే అనుకుంటాడు ఆయన. శ్రేష్ఠ గుణములతో కూడిన వాడు, బుద్ధిలో బృహస్పతి, పరాక్రమంలో ఇంద్రుడు. ఇప్పుడు ఈ గుణాలన్నీ చూచి ప్రజలంతా రాముడిని ప్రశంసిస్తూ ఉంటే ఆహా, రాముడికి రాముడే తప్ప మరెవరో సాటి లేరు. ఈ ప్రపంచంలో రాముడిని ఎవరితో పోల్చగలం, ఇంకెవరితో పోల్చలేం, రాముడికి సాటి రాముడే అని ప్రజలు పొగడగా విని దశరథుడు పొంగిపోయాడు. నేను బతుకుండగా రాముడు యువరాజు అయితే ఎంత బాగుండు, యువరాజు అయిన వాడు నెక్స్ట్ రాజు వాడే. ఎప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానా అనుకునేవాడు ఆయన. ఇలా ఆలోచించి ఆయన ఒక రోజున తన మంత్రులను పిలిచాడు. ఎప్పుడు ముందు మంత్రులతో ఆలోచించాలి, మంత్రులు ఒప్పుకున్నాక అప్పుడు మిగతా వాళ్లతో ఆలోచన చేయాలి. అందుకని ముందు అష్టప్రధానులు ఉన్నారుగా 8 మంది మంత్రులు, సుమంత్రుడు మొదలైన వాళ్ళు, వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ జాగరూకులై నా మాట వినండి, శ్రీరాముణ్ణి యువరాజుని చెయ్యాలి అని నాకు అనిపిస్తున్నది. ఈ మధ్యన కొన్ని అపశకునములు కనపడుతున్నాయి. దివ్యంతరిక్షే భూమౌచ ఘోరముత్పాదజం భయం సంచచక్షే చ మేధావీ శరీరే చ ఆత్మనో జరాం. ఆకాశంలో హఠాత్తుగా నక్షత్రములు ఒకదానొకటి ఢీకుంటూ కింద పడిపోతున్నాయి. అంతరిక్షంలో ఉల్కలు రాలిపోతూ కనపడుతున్నాయి. సూర్యుణ్ణి హఠాత్తుగా పొగ కప్పేస్తోంది. ఇతరులను అడిగితే మాకేం కనపట్టలేదు అంటున్నారు, సూర్యుడు నాకు కనపడకుండా పోతున్నాడు. ఇంతలోనే మేఘములు ఆవరించినట్టుగా అనిపిస్తోంది. మరి క్షణం తర్వాత చూస్తే ఆకాశంలో మేఘాలు కనపడటంలా. ఇవన్నీ ఆకాశంలో ఎక్కడో లోపలగా కనపడకుండా ఉన్న అంతరిక్షంలో ఉండే ఉత్పాతములు, అనగా అపశకునములు. భూమి మీద కూడా ఉత్పాతములు కనపడుతున్నాయి, అనగా ఎలకలు హఠాత్తుగా మందిరంలో ప్రవేశించటం, దేవాలయంలో విగ్రహాలకి చెమట పడుతుంది అప్పుడప్పుడు. విగ్రహాలకి చెమట పట్టడం ఏంటంటే ఎవరిన వెంటనే అవుతారు, ఇవన్నీ అపశకునాలు. భూకంపం రావడం, తర్వాత కలలు, చెడ్డ కలలు రావడం, ప్రజలు విరబోసుకుని తిరగడం, ఇవన్నీ భూమి మీద వచ్చేటటువంటి అపశకునాలు, ఉత్పాతాలు. ఇవన్నీ నాకు ఈ మధ్యన కనపడుతున్నాయి, నాకు మాత్రమే కనపడుతున్నాయి. దీన్ని బట్టి నాకు వార్ధక్యం దగ్గరకు వచ్చిందని, ఇంకా చెప్పాలంటే ఈ ఉత్పాతముల వల్ల నేను ఎక్కువ కాలం ఉండనేమో అనిపిస్తోంది అన్నాడే. ఇలాంటి ఉత్పాతముల వల్ల ఏమవుతుంది అంటే, అయితే రాజుగారు ప్రాణమైనా విడిచిపెడతాడు, లేదా ప్రాణం విడిచిపెట్టకపోతే చచ్చేంత రోగమైనా వస్తుంది, ఇంచుమించుగా మరణమునకు దగ్గరగా వెళ్ళి వెనక్కి రావడమైనా జరుగుతుంది. ఇవన్నీ నాకు భయం కలిగిస్తున్నాయి అంటే, దీన్ని బట్టి దశరథునికి మనస్సు చెప్పేస్తుంది, ఇంక నువ్వు ఎక్కువ కాలం ఉండవు అని చెబుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? రాజు అన్నవాడు తన అనారోగ్యాన్ని, మృత్యువుని, గండాలని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరొక రాజు తొందరగా అవ్వాలనే ఉద్దేశంతో తన వారసుడొకణ్ణి నియమించాలి, ఒక యువరాజుని నియమించాలి. అలాంటి యువరాజు రామచంద్రుడే. మీ అందరికీ తెలుసున్నదే, నా రామచంద్రుడు ప్రజలకు సుఖ సంతోషాలు చేకూరుస్తాడు, గుణాభిరాముడు, సద్గుణాభిరాముడు. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి రామచంద్రునికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్నాను, మీరేమంటారు అనగానే వెంటనే మంత్రులు, ఇక ఇంతకంటే మంచి ఆలోచన ఏముంది మహారాజా, ప్రజలతో ఆలోచించి ఆ పని చెయ్యి అన్నారు. మంత్రులు కాదంటారా, ఎప్పుడెప్పుడు రాముడు రాజు అవుతాడని అందరూ ఎదురు చూస్తున్నది. వెంటనే రామచంద్రుడి యువరాజ పట్టాభిషేకానికి మంత్రుల యొక్క అనుజ్ఞ కూడా లభించగానే, సమ్మతి కూడా లభించగానే రామచంద్రుడు మొత్తం ప్రముఖులందరినీ పిలిపించాడు. ఎప్పుడు ఒక రాజు గొప్ప నిర్ణయం తీసుకునే ముందు, అందులో ముఖ్యంగా భవిష్యత్తులో ఇంకో రాజును నియమించే ముందు, తనకు ఒక ఉత్తరాధికారిని నియమించే ముందు, సామంతుల్ని, నగరాల్లో ఉన్న ప్రముఖుల్ని, జనపదాల్లో అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలిపించాలి. బోయవాళ్ళ నాయకులు, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఉండే ప్రెసిడెంట్లు, సర్పంచులు ఉంటారు కదా సర్పంచులు, నగరాలకు ఉన్న మేయర్లు, వీళ్ళందరినీ పిలిపించాలి. ఆ రోజుల్లో అదొక నియమం. అందుకని ఆయన నానానగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి, ఎక్కడెక్కడి నగరవాసుల్ని, నగర ప్రముఖుల్ని, పల్లెటూళ్ళల్లో ఉండే ప్రముఖుల్ని, అడవులలో ఉండేటటువంటి ప్రముఖుల్ని అందరినీ విడివిడిగా రప్పించాడు. ఎవరికీ చెప్పలా, వీడిని పిలిపిస్తున్నట్టు వాడికి తెలియదు, వాడిని పిలిపిస్తున్నట్టు వీడికి తెలియదు, అందరినీ కలిపి ఒకేసారి రమ్మంటే ఏమవుతుందో తెలుసా, అందరూ చేరాక కలుసుకోవాలి కానీ ముందే కలుసుకుని వచ్చారనుకోండి, ఎందుకు రాజుగారు రమ్మన్నారబ్బా అని రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఓ మేయర్ గారు, ఓ సర్పంచ్ గారు, ఇంకో మినిస్టర్ గారు అందరూ కలిసి వచ్చారనుకోండి, రాజుగారు నిన్నెందుకు పిలిచారు, నన్నెందుకు పిలిచారు, వాడిని ఎందుకు పిలిచారు, ఎవరికైనా ఉద్యోగం పోతుందా, లేకపోతే ఎవరికైనా ఉద్యోగం వస్తుందా, లేక ఇంకేమైనా రోగం వచ్చిందా అని లేనిపోని పుకార్లు పుట్టిస్తారట వాడు. అందుకని ఎవరికి వాడిని విడిగా రప్పిస్తున్నాడు సభలోకి. సభలోకి వచ్చాక అందరూ కూర్చున్నాక ఎలాగో ఆయన చెప్పాలనుకున్నది చెప్పచ్చు. అందువల్ల దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ముందే తెలియకూడదు, ఇది గొప్ప నిర్ణయం అంటారు దానికి. అందువల్ల అందరికీ కబుర్లు పెట్టాడు ఆయన. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు సభాభవనంలోకి, సామంతరాజులు, ప్రముఖులు, కులాలకి సంబంధించిన నాయకులు అందరు ఎవరి ఆసనాల్లో వాళ్ళు కూర్చున్నారు, కూర్చోవలసిన వాళ్ళంతా ఎవరి ఆసనములలో కూర్చోవాలో వాళ్ళు కూర్చున్నారు, ఉచితాసనాల్లో కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక అందరినీ పేరు పేరున పలకరించి దశరథుడు మధుర కంఠంతో, మళ్ళీ మధురంగా మాట్లాడుతున్నాడు కదా అని సన్నమైన కంఠం కాకుండా గంభీరమైన కంఠంతో, పెద్ద కంఠంతో ఇలా అన్నాడు, వీరులారా, పురప్రముఖులారా, సజ్జనులారా, హితులారా, పురోహితులారా, సామంతులారా, మంత్రులారా, మీ అందరికీ తెలుసు ఇక్ష్వాకు వంశస్థులంతా కన్నబిడ్డల్లా ప్రజల్ని ఎంతకాలం పరిపాలించారు, నా పరిపాలన కూడా మీరు చవి చూశారు. దశరథుడు 60,000 సంవత్సరాలు పరిపాలించినట్టుగా ఉంది రామాయణంలో, అందుకే నేను చాలా కాలం పరిపాలన చేశాను, ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను, తెల్లని గొడుగు ఒకటి పెట్టుకుని నేను ప్రయాణం చేస్తూ ఉంటే మీరంతా నా ఛత్రాన్ని అంగీకరించారు. పూర్వం మహారాజు తెల్లని గొడుగుని తన రథం మీద పెట్టుకుని ఆ తెల్ల గొడుగు నీడలో ప్రజలకు దర్శనమిచ్చేవాడు, అందుకే శ్వేత ఛత్ర ఛాయ అనేవారు. ఈ ఛత్రఛాయలో రాజుగారు వచ్చినప్పుడు అందరూ నమస్కరించారంటే ఈయన గొడుగు నీడలో వాళ్ళు కూడా ఉంటాం, అంటే రాజుగారి పరిపాలన అంగీకరించామని అర్థం, అందుకే ఏకఛత్రంగా పరిపాలించాడంటారు. నీ గొడుగుని మేము రానివ్వమంటే అవతల వాడు వీడికి విరోధం అన్నమాట, గొడుగుని కూడా ఒప్పుకోవాలి ఇప్పుడు జెండాను ఒప్పుకున్నట్టుగా. అలా నా ఛత్రఛాయలో మీరు సుఖంగా ఉన్నారు, నేను ఇప్పుడు క్రమంగా జరాం ముసలితనాన్ని పొందాను, శరీరం అంతా వెళ్లాడిపోతుంది, ముఖం ముడతలు పడుతోంది, శరీరంలో ఓపిక తగ్గుతున్నది, ఇక నేను కూడా యమలోకానికి వెళ్ళడానికి సిద్ధమైపోతున్నాను, ముక్తి పొందబోతున్నాను. నేను శరీరం విడిచే ముందు లేదా వనవాసానికి వెళ్లే ముందు మీకు ఒక ఉత్తరాధికారిని నియమించాలి, నా తర్వాత యువరాజుగా ఎవరు ఉంటే బాగుంటుందా అని నేను ఆలోచించాను, రామచంద్రుడే దానికి అన్ని రకాలుగా అర్హుడు అని నిర్ణయించుకున్నాను, కాబట్టి మీరు కూడా ఏమంటారో చెప్పండి. నా పెద్ద కొడుకు సామాన్యుడు కాదు, పురందర సమో వీర్యే రామ పర పురంజయః, బలంలో ఇంద్రుడి లాంటి వాడు, ఇంద్రుడు మహాపరాక్రమవంతుడు, రామచంద్రుడు కూడా అటువంటి పరాక్రమవంతుడు, శత్రువుల్ని చీల్చి చెంటాడతాడు. చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కూడితే, అంటే పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు చంద్రుడు ఆకాశంలో కనపడితే ఆ పూట తళతళతళ మెరిసిపోతాడట. పుష్యమీ నక్షత్రయుక్త చంద్రుడిలాగా మా రామచంద్రుడు ప్రకాశిస్తున్నాడు, అనగా రాముడు స్వచ్ఛంగా ఉన్నాడు, పరాక్రమంతో ఉన్నాడు, ధర్మంతో ఉన్నాడు. ఇతన్ని నేను పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలనుకుంటున్నాను, ఎంతో కాలంగా రాజ్యాన్ని పరిపాలించి అలసిపోయాను, అందువల్ల ఇతనికి కొంత బాధ్యత అప్పగిస్తే మంచిదని నా ఉద్దేశం. ఇదేదో నా సొంత నిర్ణయం అనుకోకండి, మీరందరూ కలిసే నిర్ణయించండి. రాజుగా నా కర్తవ్యం చెప్పాను, నాకు ఒక వారసుని నియమించాను, నేను చెప్పాను గనుక అతడే మా రాజు అని మీరందరూ అంగీకరించవలసిన అవసరం లేదు. మీరు కూడా బాగా ఆలోచించండి, రాముడంటే ఇష్టమా లేదా ఇంకోటి ఎవడన్నా పోని ఇష్టమా, ఎవరిష్టమో మీరే చెప్పండి. ఎప్పుడు పక్షపాతం లేని మధ్యస్థులు ఉంటారే, మధ్యస్థులు అంటే తటస్థులు అన్నమాట, వాళ్ళు ఏ పార్టీకి చెందని వాళ్ళు, అలాంటి వాడు తీసుకున్న నిర్ణయం బాగుంటుంది. యద్యప్యేష మమ ప్రీతి హితమన్యద్విచించతాం అన్యా మధ్యస్థ చింతాహి విమర్దాభ్యధికోదయ. శాస్త్రం ఏం చెబుతుందంటే, ప్రజలకి ఏది హితమో అది చెయ్యనివ్వాలి రాజన్నవాడు. పక్షపాతం లేని జ్ఞానం కలిగిన పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎప్పుడూ బాగుంటుంది. మీరు అటువంటి ఉత్తములు అనగానే వాళ్ళందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అన్నారు, గట్టిగానే అన్నారు. అంటే వాళ్ళకి ఆనందమే కలిగింది. ఈయన ఇంకా పట్టాభిషేకం చేస్తే బాగుంటుందా లేదా మీరు కూడా ఆలోచించండి అనగానే వాళ్ళందరూ ఎక్కడా లేని ఆనందం పొందారు, పొంగిపోయారు. లేదా చెప్పమంటారా, ఈ రాజుగారు ఎప్పుడు తప్పుకునే ఈ రాముడిని రాజు చేస్తారా అని ఊహ కూడా కొందరుకుంది. అంటే దశరథుడి మీద వ్యతిరేకం కాదు అది కర్మ, రాముడి మీద ప్రేమ ఎక్కువైపోయి. అందుకని వాళ్ళందరూ మహారాజా మంచి మాట చెప్పావు అని వాళ్ళలో వాళ్ళు ఒక్క క్షణం చర్చించుకోవడానికి సమయం ఇవ్వమని కోరుకుని ఈయన ఆయన్ని ఆయన ఆయన్ని ఆయన ఆయన్ని అందరినీ సంప్రదించుకున్నారు. ఎవరికి వాళ్ళే, రాముడే రాజు కదా, రాముడే రాజు, రాముడే యువరాజు, రాముడే యువరాజు అని అందరూ ఒకరితో ఒకరు ముచ్చట్లాడుకుని ఏకగ్రీవంగా రామచంద్రుడు మనకి ప్రభువు అయి తీరాలి అని నిర్ణయం చేశారు. వాళ్ళల్లో ముఖ్యులు ఉంటారు కదా, ముఖ్యులకి చెప్పారు. ఈ ముఖ్యులంతా ఒక్కడిని లేపారు తమలో, ఆ పెద్ద ఆయన లేచాడు. ఈ వచ్చిన వాళ్ళందరూ చెప్పిన మాట నీకు చెబుతున్నాం, మహారాజా నువ్వు వేల సంవత్సరముల పాటు అయోధ్యానగర సింహాసనాన్ని పట్టుకుని పరిపాలించావు, సింహాసనం మీద కూర్చుని ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశావు, ఇక నువ్వు రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళే చెప్పారు, అనేక వర్ష సాహస్రక వృద్ధస్త్వమసి పార్థివ సరామం యువరాజానం అభిషించ స్వపార్థివం. కొన్ని వేల సంవత్సరములు నువ్వు రాజ్యపాలన చేసావు, సింహాసనం మీద కూర్చున్నావు, ఇప్పుడు ముసలివాడివి అయిపోయావు, అందువల్ల నువ్వు తప్పుకుని ఒక పడుచువాణ్ణి రాజుని చెయ్యాలి, రాముణ్ణి రాజుని చేస్తానంటున్నావు, ఇంకెంతకంటే కావలసిందేమీ ఉంది, మేమందరం ఆనందిస్తున్నాం, శ్రీరామచంద్ర ప్రభువుని రాజుని చెయ్యి, మేము కూడా చాలా కాలం నుంచి మనస్సులో ఒక కోరిక కోరుతున్నాం. ఏమిటా కోరిక, రాముడు పట్టపుటేరుగు ఎక్కాలి, ఏరుగెక్కి పురవీధుల్లో ఊరేగాలి, ఊరేగిన తర్వాత సభకి రావాలి, వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి, కిరీటం నెత్తి మీద పెట్టుకోవాలి, రాజదండం చేత్తో పట్టుకోవాలి, ప్రజల్ని పరిపాలించాలి అని మేము చాలా కాలం నుంచి రాముడి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నాం, మా అదృష్టం నువ్వు అదే మాట అన్నావు అనగానే దశరథుడు లోపల లోపల పొంగిపోయాడు, ఉత్సాహం పొందాడు. మీ అబ్బాయి మీకంటే గొప్పవాడు అంటే చాలామందికి ఆనందం కలుగుతుందండో. లోకంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు మీకంటే మీ పిల్లలు గొప్పవాళ్ళు అంటేనే వాళ్ళు ఆనందిస్తారు. ఎక్కడో పక్క పాపాత్మని పక్కన పెట్టండి, అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. మీకంటే మీ అబ్బాయే బాగా ఉన్నాడండి అంటే నాకంటే మా అబ్బాయి గొప్పవాడు అంటారా, నాకంటే మా అబ్బాయి ఎందులో గొప్పవాడు అనేవాళ్ళు కూడా నాకు తగిలేరు ఒకళ్ళిద్దరు. ఇది కలియుగం కాబట్టి. కానీ సహజంగా లోకంలో పిల్లలు గొప్పవాళ్ళు అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. మీ అబ్బాయి చదువుకుంటున్నాడు, మీ అబ్బాయి నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు, మీ అబ్బాయి బాగా కారు డ్రైవ్ చేస్తాడు, మీ అబ్బాయి మంచి బుద్ధి కలిగిన వాడు అంటే తండ్రి ఆనందించట్టండి. పైకి చెప్పపోయిన లోపలికి వెళ్ళిపోయాము అమ్మాయ్యా, ఇంతమంది మా అబ్బాయిని పొగుడుతున్నారు అని ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు. అయినా దశరథుడు రాజనీతిజ్ఞుడు, నిజమైన రాజకీయవేత్త. వీళ్ళ అసలు అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. కొంటిగా ఏమన్నాడు, మహారాజులారా, వీరులారా, పురప్రముఖులారా, మీరంతా నేను రాముణ్ణి యువరాజుని చేస్తాను అనగానే మారు మాట్లాడకుండా యువరాజుని చేయమంటున్నారు, మీ అసలు బుద్ధి ఏమిటి, మీ ఆంతర్యం ఏమిటి? రాముడి మంచి గుణములకు మెచ్చుకుని రాముడు ప్రభు అవ్వాలనుకుంటున్నారా, లేక ఈ దిక్కుమాల ముసలాడి పరిపాలన తట్టుకోలేకపోమ్మంటున్నారా? ఎంత మాట అన్నాడండి ఆయన. మళ్ళీ అసలు ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు. రాముడు రాజవడం ఇష్టమే, కానీ నా పరిపాలన ఒకవేళ వీళ్ళకి అసంతృప్తి కలిగిస్తుందేమో, అందుకని ఆయన ఏమన్నాడనమాట, కథన్ను మయి ధర్మేణ పృథివీ మనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. నాకు అనుమానం, రాముడి మంచి గుణములకు మెచ్చుకునే మీరు రాముడు ప్రభు అవ్వాలనుకుంటున్నారా, లేక నా పరిపాలన నచ్చక ఈ ముసలాడు అసమర్థుడు సరిగ్గా నిర్ణయం తీసుకోవటం లేదు, ఎప్పుడు పోతాడా కొత్త కుర్రాడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారా, ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? ఏదో ఒకటి లేకపోతే యువరాజు కావాలి రాముడు అనుకోరు కదా. అనగానే ఎంత మాట మహారాజా, మీ పరిపాలనలో లోపం ఉంటుందా? మాట వరుసకు కూడా లోపం ఉండదు. మీరెంతో గొప్పవాళ్ళు, మీరెంత గొప్పవారైనా రామచంద్రుడి మీద మాకున్న వెర్రి ప్రేమ పరమభక్తి వల్ల రాముడు మాకు ప్రభువు కావాలని కోరుకుంటున్నాను తప్ప మీ మీద అసంతృప్తి లేదని చెప్పేశారు వాళ్ళంతా. దశరథుడి పరిపాలనలో వాడికేం కష్టం లేదు, కానీ రాముడు సకల సుగుణాభిరాముడు, ఉత్తమోత్తమ గుణములు కలిగిన వాడు, బుద్ధిశాలి, బలశాలి, కరుణాస్వరూపుడు, జ్ఞాని, సుందరుడు, సామాన్య ధర్మం, విశేష ధర్మం అన్నీ ఎరిగినవాడు. సామాన్య ధర్మాలు ఎరిగిన వాడికి విశేషం తెలియదు. ఒక్కొక్కప్పుడు ఓ దొంగని శిక్షించాలండి, దొంగని శిక్షించడం సామాన్య ధర్మం, కానీ విశేష ధర్మం ఒకటి ఉంటుంది, అదేమిటో చెప్పాలంటే మీకు అసలు విషయం తెలియాలి. పూర్వం ఇక్ష్వాకువంశస్థుల్లో సుదర్శనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుగారు ఒకరోజున నగరంలో తిరుగుతున్నాడు. నగరం చివరి గంట వచ్చాడు. అక్కడికి రాగానే ఒక రాయి వచ్చి టపక్కన తగిలింది సుదర్శనుడికి. పెద్ద రాయి వచ్చి సుదర్శనుడి యొక్క నుదురుకి తగలగానే నుదురు చిట్లిపోయి నెత్తురు బొట్టబొట్ట కారింది. వెంటనే రాజభటులు ఆగ్రహోదగ్గురులై, మా ఇక్ష్వాకు వంశస్థుడైన సుదర్శనుడనే రాజుగారు నుదురు పగలగొట్టింది ఎవరో అని చూశారు. అక్కడ ఒక ముసలావిడ ఉంది, ఆవిడ రాయి విసిరింది, ఆ రాయి రాజుగారికి తగిలింది. వెంటనే వాళ్ళ ముసలావిడిని తీసుకొచ్చారు రాజుగారి దగ్గరికి. మహారాజా, ఈ ముసల్ది రాయితో మిమ్మల్ని కొట్టి గాయపరిచింది అన్నారు. అప్పుడు రాజు ఆ ముసలావిడి దగ్గరికి పిలిచి రెండు చేతులు జోడించి, తల్లి నా మీద ఎందుకు కోపం వచ్చి రాయి విసిరావు అంటే, క్షమించు నాయన, నేను నిజంగా నీ మీదకి రాయి వేసరలేదు, నేను ముసల్దాన్ని అయిపోయాను, నాకెవరూ దిక్కు లేరు, ఆకలి వేసింది, నాకు అన్నం పెట్టేవాడు ఇక్కడ ఎవడూ లేడు, ఇక్కడ మామిడి చెట్టు ఒకటి కనపడింది, మామిడి చెట్టుకి పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు చెట్టెక్కి కోసుకోలేను కనుక ఓ రాయి విసిరాను, రాయి విసిరితే పండు కింద పడుతుంది, ఆ పండు తిందాం అనుకున్నాను, కర్మకాలి గురి తప్పి ముసల్దాన్ని కనుక ఆ రాయి పండుకు తగలకుండా నీకు తగిలింది, క్షమించు నాయన అంది. వెంటనే రాజుగారు, ఎవరక్కడ ఈ ముసలావిడికి, చచ్చిపోయేంత వరకు నెలకెంతని పింఛను టెన్షన్గా నెలకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి, ప్రస్తుతానికి ఆవిడకు ఇల్లు ఏర్పాటు చేయండి, ఓ 5 బస్తాల బియ్యం, ధాన్యాలు, అన్నీ వండుకోవడానికి కావలసిన పదార్థాలు, వీటితో పాటు ఒక వంటావిండి కూడా ఏర్పాటు చేయండి అన్నాడు. అనగానే వాళ్ళు తెల్లబోయి, ఇదేమిటండి మిమ్మల్ని రాయితో కొట్టినవిడికి ఇన్ని పింఛన్లు ఇస్తే ఎలాగండి, రేపటి నుంచి అందరూ రాళ్లతో కొడతారు కదా అంటే, నా రాజ్యంలో రాళ్లతో ఎవరో కొట్టరు. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను, ఈ చెట్టుకి ఆవిడ రాయి విసిరింది, ఈ రాయి దెబ్బ పండుకు తగిలితే ఏమవుతుంది, పండు రాయి రాలి కింద పడుతుంది. నోరు లేని చెట్టే రాయి దెబ్బ తగిలిస్తే పండు ఇస్తూ అంటే నోరున్న నేనేమి ఇవ్వాలన్నాడు. చెట్టుకి నోరు లేదు, మాట్లాడదు, కదలదు, జ్ఞానం లేదు, జ్ఞానం లేని చెట్టే రాయి దెబ్బ తిని పండు ఇస్తోంది. ఇక రాజు ఇంకెంత ఫలం ఇవ్వాలి, అసలు ఆవిడ పండు మీదకి రాయి విసరడానికి గల కారణం నా పరిపాలన, నా పరిపాలనలో ముసలాళ్ళకి అన్నం లేకపోతే అలో లక్షణాలు ఏడుస్తున్నారు. కాబట్టి రాజుగారికి ధర్మం ఉన్నది, తన ప్రజలు ఆకలికి మాడకుండా చూడడం. ఆకలి వల్ల పండు కోసం రాయి విసిరితే ఆ దెబ్బ నాకు తగిలితే అది నాకు శిక్ష తప్ప అది మాట వరుసకు కూడా ఆవిడకి కక్ష కాదు, కాబట్టి ఆవిడ చేసిన మంచి పనికి నేను అన్నం పెట్టాలన్నాడు. చూశాను, నిజానికైతే రాయితో కొడితే రాజుగారికి ఏం చేయాలి, చేతులు నరకాలి, కానీ ఇప్పుడు ఆవిడ రాయితో ఎందుకు కొట్టింది, ఆకలి తట్టుకోలేక, కాబట్టి ఆకలికి వెయ్యాలి శిక్ష తప్ప ఆవిడ చేతులకు వేయకూడదు అన్నాడు ఆయన. ఇది విశేష ధర్మం. దొంగల్ని శిక్షించడం సామాన్య ధర్మం, కానీ ఆ దొంగ ఎందుకు దొంగతనం చేస్తున్నాడో తెలుసుకుని శిక్షించడం విశేష ధర్మం. ఇలాంటివి మన పూర్వుల దగ్గర నేర్చుకోవాలండి. ఇంతెందుకు, ఓ జమీందార్ గారిని నేను కళ్ళారా చూశాను. మా చిన్నప్పుడు బాగా డబ్బున్న ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇంచుమించుగా వారానికి ఒకసారి అన్నదానం చేసేవాడు. అన్నం తినడానికి ఒక ఆయన వచ్చాడు. ఈయనకు ఒక నియమం ఉండేదండో, అన్నం తిన్న తర్వాత మాత్రం అక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళకూడదు ఇంటికి. మీరు అన్నం ఎంతైనా తినండి, శుభ్రంగా గడ్డ పెరుగు వేసుకుని అన్నం తినండి, పులిహారతో అన్నం తినండి, బొబ్బట్లు తినండి, బూరెలు తినండి, 2 బూరెలు కూడా ఇంటికి పట్టుకెళ్ళకూడదు, ఇక్కడే తినాలి. తినడానికే తప్ప ఇంటికి పట్టుకెళ్ళడం మొదలెడితే ఈ జనమంతా ఇళ్ళకి పట్టుకుపోతారు, వేస్ట్ అయిపోతాయి అవి. అలాగే మీరు కూడా ప్రసాదం పెట్టేటప్పుడు ఇంటికి పట్టుకెళ్ళకండి, ఇక్కడ తినడం వరకే, అంతేగాని మా ఇంటికి పులిహార పట్టుకుపోతానడం తప్పది, ఎక్కడికక్కడ తిని వెళ్ళిపోవాలంతే. ఓసారి ఏం జరిగింది, జమీందారుకి అన్నదానం చేస్తూ ఉండగా ఒకడు పంచే ఇలా కప్పుకుని చంక కింద పెట్టుకుని ఏదో పట్టుకుపోతున్నాడు. కాపల వాళ్ళు వెళ్ళేవాళ్ళు కొంచెం పరిశీలిస్తూ ఉంటారులేండి, వీడు ఈ పై పంచి కింద ఏదో పెట్టుకుని వెడుతున్నాడని కనిపెట్టి ఆగని జబ్బ పట్టుకున్నారు. పట్టుకుని ఆ పంచ తొలగించన్నారు, పంచ తీశారు. పంచ కింద ఓ స్టీలు పళ్ళెం, ఆ స్టీలు పళ్ళెం నిండా బొబ్బట్లు, దాని మీద మళ్ళీ ఇంకో ప్లేటు వేసి పట్టుకుపోతున్నాడు వీడు. ఓ 50 బొబ్బట్లు పట్టుకుపోతున్నాడు. దొంగతనం నేరం, అక్కడ అన్నం తినాలి తప్ప దొంగతనం చేయకూడదు కదా. అందుకని వీళ్ళు జమీందారు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. వెంటనే జమీందారు గారు, ఏమయ్యా కడుపు నిండా కావలసినన్ని తినడానికి బొబ్బట్లు పెడుతున్నాను, బూరెలు పెడుతున్నాను, శుభ్రంగా తినేళ్ళక ఈ బొబ్బట్లు ఎందుకు దొంగతనం చేసావంటే, వాడు కన్నీళ్లు పెట్టుకుని, మా ఆవిడ పిల్లలు జ్వరంతో ఉన్నారండి, వాళ్ళు కదలలేకపోతున్నారండి, 3 రోజుల నుంచి తిండి లేదండి, నేనంటే బొబ్బట్లు తిన్నాను కానీ వాడు తినలేదండి, అందుకని పెళ్ళాం బిడ్డల కోసం కక్కుర్తి పడ్డానండి అని పాపం బాధపడ్డాడు. వరి నీ మొహం తగలయ్యా, ఈ బొబ్బట్లు తిని నీ పెళ్ళాం బిడ్డలు కడుపు రెప్పితో బాధపడరు, బొబ్బట్లు నెయ్యి లేకుండా తినకూడదు, ఓ జాడి చెంబుడు నెయ్యి కూడా పట్టుకుపోయామో అన్నాడు ఆయన. వాణ్ణేమన్నా, బొబ్బట్లతో పాటు ఓ జాడి చెంబుడు నెయ్యి కూడా పట్టుకుపోయావా, ఒరే ఓ చెంబు కూడా ఇవ్వండి వీడికి, నేతి చెంబు అన్నట. వీడు సిగ్గుపడిపోయాడు. అది శిక్ష అంటే అదే. అసలు దొంగతనం ఎందుకు చేయటం? జమీందారు గారి దగ్గరికి వెళ్ళి, నా పెళ్ళాం బిడ్డలు మాడిపోతున్నారండి, కాస్త 2 బొబ్బట్లు పట్టుకెడతానండి, ఇంత అన్నం పట్టుకెడతానంటే కాదంటాడు ఆయన. దొంగతనం చేయడం తప్పే, కానీ ఆ దొంగతనం వెనకాతల దురుద్దేశం లేదు. అందుకని జమీందారు గారు ఏం చేశారు, బొబ్బట్లతో పాటు బొబ్బట్లు ముంచుకు తినడానికి నెయ్యి కూడా పట్టుకెళ్ళి అన్నారు. బొబ్బట్లు ఎప్పుడూ నెయ్యి లేకుండా తినకూడదు. చక్కగా ఓ గిన్నె నిండా నెయ్యి పోసుకుని అందులో బొబ్బట్లలా ముంచుకుని అని తినాలి. సామాన్య ధర్మం అయితే తప్పు పనికి శిక్ష వెయ్యాలి. విశేష ధర్మంలో అవతల వాడు తప్పెందుకు చేశాడో తెలుసుకుని దానికి తగిన శిక్ష వెయ్యాలి. ఇవన్నీ ఎరిగిన వాడు రామచంద్రుడు. క్షమాగుణం కలిగిన వాడు, మృదువు, స్థిరచిత్తుడు. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఒక్కసారి తీసుకున్నాక వెనక్కి రాడు. రాముడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తాడండోయ్, ఈ పని చెయ్యొచ్చా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా నిర్ణయం తీసుకున్నాక మాత్రం వెనక్కి రాడు. కొంతమంది రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు రైలు ఎక్కకుండా. అదే నిర్ణయం అంటే. పురాణములకు బయలుదేరామంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ట్రాఫిక్ జామ్ అయినా కనీసం చివరిన ప్రసాదం టైంకైనా రావాల్సిందే. ట్రాఫిక్ జామ్ అయిందని వెనక్కి వెళ్ళిపోతామో మధ్యలో, వెళ్ళిపోతే స్థిరచిత్తుడు కాదు వాడు, అస్థిరచిత్తుడు. అటువంటి వాడికి సుఖం ఉండదని శాస్త్రం. ప్రియవాది మెత్తగా ప్రేమగా మాట్లాడతాడు. ప్రేమగా మాట్లాడమన్నాం కదా, అని అసత్యం పలకూడదు. ఇతరులకి బాధ కలిగించకూడదు. బాధ కలిగించకుండా ఉండడం కోసం లేనిపోయిన ముఖస్థుతులు చేయకూడదు. బాగా చదువుకున్నవాడు, గాంధర్వే చ భువి శ్రేష్ఠో బభూవ భరతాగ్రజ, భరతుని సోదరుడైన అన్నగారైన రాముడు సంగీత విద్వాంసుడు, బాగా సంగీతం పాడగలడు. రాముడు పాడుతూ ఉంటే రాళ్ళు కరుగుతాయి. అన్ని విషయాలు తెలుసు. అప్పుడప్పుడు గ్రామాల్లో తిరుగుతాడు, నగరాల్లో తిరుగుతాడు. తిరిగినప్పుడు అక్కడ ఎవరన్నా దుర్మార్గులుంటే యుద్ధం చేసి శిక్షిస్తాడు. రాముడు నగర రక్షణకి వెడితే విజయం తప్ప అపజయం ఉండదు. ఎప్పుడైనా అడవుల్లో శత్రువులు పెరిగితే రాముడు చీల్చి చెంటాడతాడు. అంత యుద్ధం చేసినా మళ్ళీ అవతల వాడు క్షమించు అంటే క్షమిస్తాడు. ఈ విధంగా రాముడు మమ్మల్ని ఆకట్టుకుంటున్నాడు. కన్న తండ్రి కూడా మమ్మల్ని పట్టించుకోనంత ప్రేమగా రాముడు పట్టించుకుంటాడు. మా దగ్గరకు వచ్చి, పిల్లలు బాగున్నారా, రోగాలు లేవు కదా, అన్నం తింటున్నారా అని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటే మేము మురిసిపోతూ ఉంటాం. రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం తప్పడు. మంచి ధనుస్సు ధరించిన వాడు. రాముడికి కోపం వచ్చిందా ప్రపంచం కంపించిపోతుంది. చంపవలసిన వాడిని చంపి తీరుతట్టండి. హంత్యేవ నియమాధ్యాన్, రావణుడి లాంటి దుర్మార్గులు, కరదోషణుల వంటి దుర్మార్గులు కనపడితే వాళ్ళని చంపి తీరుతాడు, వాళ్ళని క్షమించడు. అవధ్యేచ నచకుప్యతి, అంటే చంపకూడని వాళ్ళ మీద రాముడికి కోపమే రాదు. మనలాంటి వాళ్ళ మీద రాముడికి కోపమే వస్తుంది, మన దగ్గర ఏముందని. అందువల్ల చంపకూడని వాడిని చంపడు అన్నలా. ఎవరినైనా చంపకూడదు అనుకుంటే అటువంటి వాళ్ళ మీద కోపమే తెచ్చుకోడు రాముడు. అంతటి మంచివాడు ఆయన. పున్నామ నరకం నుంచి నిన్ను రక్షించడానికి, పౌరులందరికీ స్వర్గం ఇప్పించడానికి పుట్టినవాడు. గంధర్వులలో, సర్పాలలో, సురలలో, అసురులలో, కిన్నరులలో, కింపురుషులలో ఇటువంటి వాడు ఎక్కడ ఉండడు. ఈ కోసల దేశంలో ఉన్న స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు అందరూ రాముడే రాజు కావాలనుకుంటున్నారు. అనగానే ఇక దశరథుడు ఎగిరి గంతేయటం ఒక్కటి తప్ప మిగతా అన్ని సంతోషాలు పొందాడు. నిజంగా ఇది బ్రహ్మానందం కదండి. నీ కొడుకు ఇటువంటి వాడని తండ్రి దగ్గర ప్రపంచమంతా పొగుడుతూ ఉంటే ఇంకా తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. ఎంత గొప్ప పద్యం అండి సుమతి శతకం. పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేదిలేండి. ఆ శతకం పద్యాలు ప్రజలందరూ చదువుకునేవారు. మహానుభావుడు వేమను రాసిన వేమన శతకం, సుమతి శతకం, ఇవన్నీ పిల్లలకి కంఠస్థాలు. అందుకే పిల్లలు బాగుపడేవారు అన్నమాట. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా. పుత్రుని పొడగని పొగడగా పుత్రోత్సాహము గునాడు పొందుర సుమతి. తండ్రికి కొడుకు పుట్టగానే ఏదో ఆనందం కలగచ్చు. ఆ ఆనందం శాశ్వతం కదట. పుత్రుడు పుట్టినప్పుడు వచ్చే ఉత్సాహం కంటే జనమంతా వచ్చి మీ అబ్బాయి మంచివాడు, మీ అబ్బాయి బుద్ధిమంతుడు, బాగా చదువుతాడు అని పదే పదే తండ్రి దగ్గర పొగుడుతూ ఉంటే అప్పుడు తండ్రికి అమ్మాయ్యా ఎంతమంది మా అబ్బాయిని పొగుడుతున్నారు, మా అబ్బాయి అనుకుని జబ్బలు దొరుచుకుని ఉబ్బి తబ్బి పైపోతాడు, లేకపోతే జబ్బు బాలు అవుతాడు. కాబట్టి తల్లిదండ్రులకు గొప్ప ఆనందం పిల్లల యొక్క ప్రశంస. అందుకే దశరథుడు అహోస్మి అన్నాడు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడు అనుకున్నట్ట. నా ప్రభావం అదృష్టమే. నా పుత్రుణ్ణి నా రామచంద్రుణ్ణి ఇంతమంది ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు అనుకున్నాడు ఆయన. వెంటనే వశిష్ఠ మహర్షికి తిరిగాడు. విన్నారా వశిష్ఠ మహర్షి ఇంతమంది జనం యొక్క మాటలు, మా రాముడికి వెంటనే పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టేసేద్దాం, కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యండి అన్నాడు. పట్టాభిషేకానికి దాన ధర్మాలు జరగాలి, అన్నదానం జరగాలి. కాబట్టి బంగారం, వెండి, రత్నాలు, వీటితో పాటు పూజా ద్రవ్యాలు, ఒడ్లు, పెసలు మొదలైన ధాన్యాలు, మంచి పేలాలు, లడ్డూలు, నేతులు ఇవన్నీ సిద్ధం చేయించండి. చతురంగ బలాలు సమాయత్తం చేయండి. ఏర్పాట్లన్నీ చేయించండి. రాముణ్ణి ఊరేగించడానికి పట్టబుటేరుగులు సిద్ధం చేయండి. వీధులన్నీ కళ్ళాపులు తల్లి ముగ్గులు పెట్టించండి. తోరణాలు ధ్వజస్తంభాలు కట్టండి. ఎక్కడ దుర్వాసన లేకుండా సువాసన వచ్చేటట్టుగా చందన ద్రవ్యాలు వీధుల్లో జల్లించండి. బ్రాహ్మణోత్తములకి వచ్చే పేదవాళ్ళకి అందరికీ అన్నం పెట్టాలి. అది కూడా ఎటువంటి అన్నంట, గుణవద్ధిక్షీరోపసేచనం అన్నాడే. పెరుగన్నం దధ్యోదనం పెట్టాలి. మంచి పోపు పెట్టిన చిక్కని మేగడ పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని, చిక్కని చక్కని నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్సులు వేసి తయారు చేసిన పాయసాన్ని ఆయాసం వచ్చేదాకా ప్రజలకు పెట్టేద్దాం. అసలు పాయసం అంటే అలా పెట్టాలి. అందుకే ఇక్కడ అంత బాగా చెప్పాడు ఆయన. ఉపసేచనం అనడం ద్వారానే ఆహారానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తోంది మనకి. పూర్వం చక్కని పాలు కాచేవారు, పొదుగు దగ్గర పాలు కాచేవారు. రాత్రంతా కుండలో పాలు పోసి ఆ పాలు బాగా కాగాక చల్లారాక తోడు పెట్టేవారు. అప్పుడు ఆ పెరుగు ఉంటుంది గట్ట పెరుగు, మేగడ పెరుగు. ఆ మేగడ పెరుగులో అన్నం కలిపి పోపు పెట్టి ఆ దధ్యోజనం పెడితే అది తిన్నవాడు మళ్ళీ రేపు ఉపన్యాసానికి రాకుండా ఉంటాడా. అది పెరుగు అన్నం అంటే, దధ్యోజనం అంటే. అసలు మా చిన్నప్పుడు నా అదృష్టవశాత్తు అలా తినగలిగా ఈ మధ్యకాలంలో మేగడ పెరుగు, మేగడ ఎక్కడుందండి, లోగడ మేగడ అని ఒకటి ఉండేదిలేండి, ఆ మేగడ లేకుండా పోయింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇంకా పాయసం ఉంటుంది 4 లీటర్ల పాలు పొయ్యి మీద పెట్టాలి. ఆ 4 లీటర్ల పాలు బాగా మరిగాక 1/4 కేజీ బియ్యం వెయ్యాలి. అప్పుడు అందులో 1/4 కేజీ జీడిపప్పు, 1/4 కేజీ కిస్మిస్సు, నెయ్యి పోస్తే అది పాయసం అంటే. అంతేగాని నీళ్లలో బియ్యం పోసి ఉడికాక ఇంకు పిల్లలతో పాలు వేసి అందులో 1 జీడిపప్పు వేసి ఇంత పంచదార వేస్తే అది పాయసమా? ఆయాసం. ఎందుకు చెప్తానంటే అవన్నీ పెట్టాలి. పెడితే వాడు తిని సంతోషిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. నేనేమో వేళకోళ్ళని చెప్పట్లా. ప్రశస్తమన్నం, ప్రశస్తమైన అన్నం పెట్టాలి. అదేంటట, గుణవత్తు దధి క్షీర ఉపసేచనం. ఇది దశరథుడు చెప్పిన మాట. చిక్కని చక్కని పెరుగుతో తయారు చేసిన అన్నం, పాయసాన్నం ప్రజలకి తనివి తీరా పెట్టండి అన్నాడు. కాబట్టి అవన్నీ ఏర్పాటు చేయండి. పతాకం సూర్యుడు ఉండేటటువంటి జెండాని పైకెత్తండి. నటులు గాయకులు అందరినీ పిలిపించండి. నాట్యకత్తిని పిలిపించండి. మన వీరులందరూ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, ఖడ్గాలు ధరించి ప్రజలని రక్షించాలి. నగరంలో ఎక్కడ శాంతి భద్రతలోకి లోటు లేకుండా చూడాలి అనగానే అందరూ ఆ పనులకు కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు.